ಹಿಡಿತು ಕೃಷಿ ಭೂತಾಂಗು ಜೀರ್ಣಾಂಬರುನ್ ಘನತೃಷ್ಣಾತುರ ಚಿತ್ತು ಹಾಸ್ಯ ನೆಲೆಯುನ್ ಖಂಡೋತ್ತರಿಯುನ್ ಕುಚೇಲುನಿ ಅಲ್ಲಂತನ ಚೂಚಿ ಸಂಭ್ರಮ ವಿಲೋಲುಂಡೈ ಡಿಗನ್ ತಲ್ಪಮುನ್. ದೂರಂ నుంచి కృష్ణుడి చూచి అమ్మయ్య మా కృష్ణుడు కనబడ్డాడ్రా దగ్గరికి వెడదామనుకునే లోపు ఇక్కడి నుంచి కృష్ణుడు ఆయన చూచాడు. చూచిన కృష్ణుడు ఎలా ఉన్నట్ట, దళత్ కంజాక్షుడు, రెండు అర్థములు ఇక్కడ. దళత్ వికసించిన తామర పువ్వుల్లాంటి కళ్ళు కలిగినవాడు, రెండో అర్థం కదులుతున్న తామర పువ్వుల్లాంటి కళ్ళు కలిగినవాడు. కృష్ణుడి కళ్ళు ఎప్పుడు తామర పువ్వుల్లా ప్రకాశిస్తాయి. అసలు మన కళ్ళు ఎప్పుడు ప్రకాశిస్తాయి? ఒక వ్యక్తి మన ఇంటికి రాగానే ఆ వ్యక్తిని చూస్తే మనకు ఆనందం కలిగిందంటే వచ్చావా అని కళ్ళు తిప్పుతాం. అలా కళ్ళు తిప్పితే అప్పుడు వాడిని ఏమంటారు, దళత్ కంజాక్షుడు, కదులుతున్న విప్పార్చిన కళ్ళు కలిగిన వాడు అనమాట. అదే అవతల వాడు వస్తే మనకి ఇష్టం లేదనుకోండి, మన కళ్ళు మూసుకుపోతాయి. మన కళ్ళని బట్టి అవతల వాడు రావడం ఇష్టమో కష్టమో తెలిసిపోతుంది. చెప్పకుండా చెప్పడం, దళత్ కంజాక్షుడు అనే పదంతో పోతర గారు ఎంత అద్భుతం సృష్టించారంటే, కుచేలుండి చూడగానే తళతళ మెరిసిపోతున్న కదులుతున్న తామర పువ్వులో ఉన్నాయి కళ్ళు. ఆ కృష్ణుడికి కుచేలుండి చూడగానే ఎక్కడ లేని ఆనందం కలిగిందనమాట. అందుకని మిత్రమా వచ్చావా అని ఒక్కసారి కళ్ళు తిప్పేశాడు ఆయన. ఈ విధంగా ప్రేమ చూపించాడు. ఆ వచ్చినవాడు ఎవడు పోని, పేద విప్రుడు. పైగా ఎలా ఉన్నాడు ఆయన, అశ్రాంత దరిద్ర పీడితుడు. అందరికీ రిటైర్మెంట్ ఉంటుంది కానీ దరిద్రానికి రిటైర్మెంట్ లేదట. ఎప్పుడు పట్టుకుంటుంది ఆయన. ఎప్పుడొకప్పుడు మీరంతా రిటైర్ అవుతారా? జీవితంలో రిటైర్మెంట్ అందరికీ ఖాయం, కానీ రిటైర్మెంట్ లేని ఎవరికి అంటే కుచేలుడి దారిద్ర్యానికి మాత్రం నో రిటైర్మెంట్. ఎప్పుడు పట్టుకు తంపుతుంది ఆయన. కృషి భూతాంగు, శరీరం అంతా ఎండిపోయింది పాపం, బక్క చిక్కిపోయి ఎముకలు బయటకు వచ్చున్నాయి. మరీ దారిద్ర్యంతో ఉన్నాడనమాట. వేళకి సరైన టేబుల్లో తిండి లేకపోతే ఏమైపోతారు, అలా బక్క చిక్కిపోతారు. జీర్ణాంబరున్, కట్టుకున్న వస్త్రం జీర్ణమైపోయింది. ఘన తృష్ణాతుర చిత్తు, దాహంతో వణికిపోతున్నాడు, కంపించిపోతున్నాడు. మంచినీళ్ళు దొరికితే బాగుండో అనుకుంటున్నాడు. హాస్య నిలయున్, వాడిని చూస్తే అందరూ నవ్వుకుంటున్నారట, ఇలాంటి మనుషులు ఉంటారా అని. కొంతమందిని చూస్తే జాలి ఇయ్యాలి కానీ వాడిని చూసి నవ్వుకుంటున్నారు. ఖండోత్తరీయున్, ఆయనకి ఉత్తరీయం కూడా ముక్క అయిపోయింది, పైన ఉన్న కండువ కూడా చిరిగిపోయింది. అటువంటి కుచేలుణ్ణి తూచి పరుపు మించి కిందకి చెంగుని దూకేశాడు. చూసారా, మనకు అవతల వాడు కావలసిన వాడు వస్తే మెల్లిగా మెట్ల మట దిగ మనం, టక్కన పైనుంచి కిందకు దూకాలి. దూకాలంటే నాకు మళ్ళీ ఆరోగ్యం ఉండాలి. అందుకని టక్కన కిందకి ఎలా దిగాలి తప్ప, అమ్మా అమ్మా అని మెల్లిగా ఎందుకుతాం మరి. కృష్ణుడు వెంటనే సంభ్రమ విలోలుండై డిగంతల్పమున అమాంతంగా కిందకి దూకేశాడు ఆ పరుపు మీద నుంచి. పరుగు పరుగున కుచేలుడికి ఎదురుగా వచ్చాడు, దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుంటున్నప్పుడు కుచేలుడి శరీరం ఎలా ఉందో తెలిసినా మీకు చెబితే ఆశ్చర్యపోతారు. చెమట, అప్పటికి 5-6 రోజులు నడిచి చెమట కారిపోతున్న శరీరంతో ఉన్నాడు. ఆ చెమట వాసన మనం పీల్చగలమా రామరామ? అది కృష్ణుడు కాబట్టి పీల్చాడు, అందుకే పరమాత్మ అన్నారు ఆయనకి. ఆ చెమట కంపు కూడా సెంటు కంపులో ఉంది. ఆ కంపుకి ఇంకోటి ఎవరైనా అయితే ఫెయింట్ అయిపోతాడు, ఆయన సెంటు కంపులో ఫీల్ అయ్యాడు. పైగా జుట్టంతా దొరకంగా విరబోసుకున్నట్టు అయిపోయి స్నానం ఏమీ లేక వచ్చినటువంటి ఆయన్ని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, గాఢంగా కౌగిలించుకున్నాడు. కర్రమర్తి నెదురుగాదని పరిరంభణమాచరించి బంధు స్నేహ స్ఫురణం దోడ్తెచ్చి సమాదరమున కూర్చుండబెట్టే తన తల్పమునను. ఎంతో ప్రేమగా ఎదురుగా వెళ్ళి రెండు చేతులు చాచి కౌగిలించుకుని ఆ చెమట ఒంటిగంటించుకుని శ్రీగంధం పూసుకునే స్వామివారు చెమట ఒంటిగంటించుకుని వాణ్ణి తీసుకొచ్చాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏమిటో తెలిసిన, నిజంగా ఎవడన్నా ఎయిర్ ఇండియాలోనో లేకపోతే ఎమిరేట్స్లోనో అమెరికా నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి రాగానే ముందు స్నానం చేసిరండి, అప్పుడు కూర్చుని మాట్లాడదాం అంటాం. అంతేగాని వచ్చిన వాడిని కౌగిలించుకోగలరు ఎవరన్నా? ఎంత పెళ్ళాం మీద ప్రేమ ఉన్నా దిక్కుమాలిన పెళ్ళాన్ని స్నానం చేయి అంటాడు వాడు. ఎందుకంటే 2 డేస్గా నిద్ర లేదు, స్నానం లేదు, బాత్రూముల్లోకి వెళ్ళి వచ్చి కాళ్ళు కడుక్కోకుండా అసభ్యంగా ఉన్నటువంటి వాళ్ళని దగ్గరికి తీసుకోగలమా? కానీ కృష్ణుడు ఏం చేశాడు, కౌగిలించుకోవడమే కదట, ప్రేమగా తీసుకొచ్చి కూర్చో అని తన పరుపు మీద కూర్చోబెట్టాడు. ఆయన మంచం మీద ఈయన కూర్చోవడంతో ఈ పంచే ఈ చెమటతో ఆ పరుపు అంతా కంపు అయిపోవాలి. అయినా పట్టించుకోలేదు ఆయన. ఒకసారి ఆలోచించండి, ఏ కశ్యప్ గారి ఇంటికి వెళ్ళాను నేనే గురువుగారిని, ప్రయాణం చేసేలా కానీ గురుగారు స్నానం చేయడప్పుడు నా గదిలోకి వెళ్ళండి అంటాడు. అంతేగాని మీ చెమటంతా నా పరుపు కంటించండి, ఆ తర్వాత ఆ పరుపు మీద నేను మా ఆవిడ కూర్చుంటాను ఒక్కడండవు. ఎంత గురువుగారి మీద భక్తి ఉన్నావునా? కానీ కృష్ణుడు భగవంతుడు, అందుకే ఆయన ఆయనకి ఈ కంపులు లేవు, ఈ చెమటలు లేవు, ఈ అసభ్యతలు లేవు, జుగుప్స లేదు. మహాత్ముడు అవ్యాజకరుణామూర్తి కారుణ్య పయోధి ఆయన ఆ పరుపు మీద కూర్చోబెట్టాడు. తన తల్పమునన్ సమాదరమున కూర్చుండబెట్టి తన తల్పమునన్ గౌరవంతో ప్రేమతో ఆప్యాయతతో కూర్చోబెట్టాడు. ఆయన కూర్చుంటూ ఉంటే లక్ష్మీదేవి లేచి నిలబడాలి, లేచి నిలబడింది. ఇప్పుడు ఏం చేశాడు, భార్యకేసి సైగ చేశాడు. ఆవిడ వెంటనే బంగారు పళ్ళెం తెచ్చింది. మళ్ళీ ఏదో ఎత్తడి పళ్ళెం, స్టీలు పళ్ళెం, ఇనప పళ్ళెం కాకుండా బంగారు పళ్ళెం తెచ్చింది. బంగారు పళ్ళెంలో ఈయన కాళ్ళు పెట్టారు. జగన్మాత ఆదిలక్ష్మి మోక్షమిచ్చే లక్ష్మీదేవి బంగారపు చెంబుతో నీళ్లు పోస్తూ ఉంటే లోకేశ్వరుడు కృష్ణుడు ఈ పిచ్చాడి కాళ్ళు కడిగాడు, ఈ కుచేలుడి కాళ్ళు కడిగాడు. కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఏం చేశాడు, నెత్తి మీద చల్లుకున్నాడు. ఏ భగవంతుని పాదముల నుండి గంగ పుట్టిందో ఆ పరమాత్ముడు ఆ గంగతో ఈ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన నెత్తిన చల్లుకున్నాడు. పువ్వుల దండ పట్టుకొచ్చి ఏం చేశాడు, పిలకలో పెట్టాడు. పూర్వం అందరికీ పిలక ఉండేది, పిలకలో ఒక పువ్వు పెట్టేవారు. ఇప్పుడు చెవిలో పువ్వులు పెడుతున్నారు గురువుగారికి కూడా. అలా సిగలో పువ్వులు పెట్టి ఒంటికి గంధం పూసి గోవు దానం ఇచ్చి, పూర్వం ఇంటికి వస్తే పెద్దలకి గోవు దానం ఇచ్చి మాట్లాడేవారు. ఇప్పుడు గోవు దానం ఇవ్వమంటే అడ్లు పారిపోతారు. ఇలా గోదానం చేసి ఆ తర్వాత ఆయన చెయ్యి చేతిలోకి తీసుకుని భార్యని విసురు అంటే ఆవిడ విసిరిందిట కసురుకోకుండా. ఏది నెమలేకల విసిరికరతో రుక్మిణి విసురుతూ ఉంటే ఈయన చెమటంతా పోయింది. మలయ జమ్మే నొబ్బిల్ల నలది అంత శ్రమము వాయంగా, చల్లని గాలి వచ్చేలా భార్య చేత వేమన వేయించాడు, శ్రమమంతా తొలగించాడు. అప్పుడు పక్కన కూర్చుని మిత్రమా కుచేలా, ఎన్నాళ్ళయ్యింది నిన్ను చూచి. ఏదో కాశీలో మన ఇద్దరం ఒక గురువుగారి దగ్గర చదువుకున్నాం, ఆ రోజులే వేరనుకో. నాకు 8 ఏళ్ళు నిండాయి, నీకప్పుడు నాకంటే పెద్దవాడు కనుక 11 ఏళ్ళు. ఇద్దరం కలిసి చదువుకున్నాం, ఆహాహా ఎన్ని చేష్టలు చేశాం. గురుకులంలో మనిద్దరం కలిసి తిరిగిన రోజులన్నీ గుర్తుపెట్టుకున్నావా? నన్ను మర్చిపోయి మీ ఆవిడ వ్యామోహంలో పడిపోయి పిల్లల గంట అలాగే ఉండిపోయావా? నేను ఎప్పుడన్నా గుర్తుకొస్తూ ఉంటానా నీకు అని ఇక్కడ కృష్ణుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. ఒకరోజున గురువుగారి భార్య వీళ్ళిద్దరినీ పిలిచింది. నాయన కుచేల, కృష్ణ, గురువుగారు రేపు పొద్దున యజ్ఞం చేయాలి, ఆయన ఇప్పుడు ఇంట్లో లేరు. యజ్ఞమునకు కావలసిన సమిధులు, పళ్ళు, దర్భలు ఇవి అడవిలో ఉన్నాయి, తీసుకురండి అంది. రోజు వీళ్ళు అప్పుడప్పుడు తెస్తారు, కానీ ఈ పూట ఏమైందంటే చీకటి పడే సమయానికి గంట ముందు ఏ సాయంత్రం 4 గంటలకో పిలిచి అడవికి వెళ్ళి తెమ్మందిట. కాశీ చుట్టుపక్కల ఆ రోజుల్లో కేకారణ్యాలు, ఆ కేకారణ్యాలకి ఈ ఇద్దరు బయలుదేరారు. కర్మగాలి తీరా అడవిలోకి అడుగు పెట్టడంతో దర్భలు కొయ్యలేకపోయారు, చితుకులు ఏరలేకపోయారు. ఎందుకో తెలిసిన ఘుమ ఘుమారావ సంకుల ఘోరజీ మూత పటల సంచన్నాభ్రభాగ మగుచు చటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతాన మగుచు చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారి ధారాపూర్ణ వసుధ మగుచు విద్యోత మానోగ్ర ఖజ్జ్యోత కిరణ జిద్విద్యుద్యుతి చట విభవ మొగుచు అడరి జడి గురియంగ ఇరుడస్తమింప భూరి నీరంధ్ర నివిడ అంధకారమేచి సూచిక భేద్యమై వస్తు గోచరంబుగాని ఎట్లుండ మనమున వానదడిసి. హఠాత్తుగా ఆకాశమంతా నల్లని మబ్బులు అలుముకున్నాయి. ఈ మబ్బులు చూచి కంగారు పడి పక్షులు కీచ్కాచని ఆకాశంలో ఎగురుతున్నాయి. ఈ పక్షుల కోతలు 5 నిమిషాలు కోతలు వచ్చేలోపే వర్షం కురవడం మొదలయ్యింది. మామూలు వర్షం కాదు, ఏనుగు తొండతో కొడితే ఎలా ఉంటుంది, అలా అద్దా బద్ద 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 కొండపోతగా వర్షం కురవడం మొదలుపెట్టింది. ఏకధాటిగా మహాధారగా ఆకాశం చిల్లును పడి నీరు కురుస్తోంది అన్నట్టుగా వర్షం కురిసింది. ఈ వర్షములతో పాటు పెద్ద పెద్ద శబ్దాలతో ఢామ్ ఢామ్ అని పిడుగులు పడ్డం మొదలయ్యాయి. మెరుపు తీగలు పెటిల్ పెటిల్ అనే శబ్దంతో మెరవడం మొదలుపెట్టాయి. ఉరుములు మెరుపులు పిడుగులతో రాత్రింతా వర్షం కురుస్తూనే ఉంది. సాయంత్రం 4 గంటలకు అడుగుకి అడుగు పెట్టిన వీళ్ళు మళ్ళీ తెల్లారు 5 దాకా ఆ వర్షంలోనే ఇరుక్కుపోయారు. అదేం వర్షం అండి బాబు, ఎడతెరగకుండా వర్షం కురుస్తూ ఉంటే కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి ఏర్పడిపోయింది. ఎవరెక్కడున్నారో తెలియదు. ఆ సమయంలో ఎందుకైనా మంచిదనుకుని మనిద్దరం ఒకరి చేతిలో ఒకళ్ళు పట్టుకున్నాం. ఆ పట్టుకోబట్టి మనం బతికాం. ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు గట్టిగా పట్టుకుని బిస బిస ఎప్పుడు విసరిడి వల్లి చేత వడకు విడువక మనము పసజడి మార్గము కానక మసలితి మంతటను అంశుమంతుడు పొడిచను. రాత్రంతా ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకున్నారు, గట్టిగా పట్టుకున్నారు. ఈ వర్షానికి ఏకంగా ఒక మహాప్రవాహం వచ్చింది. సముద్రం కెరటాల్లాగా అడవిలోంచి నీరు ప్రవహించడం మొదలుపెట్టింది. వర్షధార ఎంత వర్షధార అంటే మొత్తం వీళ్ళున్న ప్రాంతమంతా వరదొచ్చి కొట్టుకుపోయారట. వీళ్ళు ఎక్కడో కాశీ ప్రారంభంలో ఉన్న వీళ్ళు కాశీకి ఆ చివరి దాకా వెళ్ళిపోయారు, నీళ్ళలో కొట్టుకుపోయారు. ఒకసారి వీధిలో కూడా చూసారా, హైదరాబాద్లోనే గట్టిగా వర్షం కురిస్తే వీధులు మునిగిపోతున్నాయి, కారులు కొట్టుకుపోతున్నాయి. కారులే కొట్టుకుపోతుంటే ఈ కుర్రాళ్ళు కొట్టుకుపోవడం లెక్క. కుర్రాళ్ళు ఆ వర్షపు నీటిలో కొట్టుకుపోయారట. ఒక్కో చోట నుయ్యి ఉంటే నూతులు పడిపోయినప్పుడు కృష్ణుడు పడిపోతే గట్టిగా చేయించుకున్నాడు కదా కుచేలుడు లాగేవాడు. ఒక్కో చోట గోతిలో కుచేలుడు పడిపోతే చెయ్యి గట్టిగా పట్టుకున్న కారణం చేత కృష్ణుడు లాగేవాడు. ఇలా మనం ఒకళ్ళు గోతులు పడితే ఇంకొకళ్ళు లాక్కుంటూ బతికాం. ఆ రాత్రంతా వర్షానికి తడిసిపోయి గజ 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 వణికిపోయాం. ఓహో ఓహో అని వణికిపోయావు, నువ్వు గుర్తుందా నీకు? ఇప్పటికీ మర్చిపోట్ట ఆయన కుచేలుడు. కృష్ణుడికి ఏం వణుకులేదు కానీ వీళ్ళ కోసం వణికినట్టు నటించాడు. అలా ఇద్దరం తెల్లవాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డామో, తిండి లేదు, కడుపులు కరకరలాడిపోతున్నాయి, నీళ్లు ప్రవాహం మన మీద నుంచి పోతోంది, ప్రవాహంలో మనం కొట్టుకుపోయాం, ఈ ప్రవాహంలో ఏట్లో కొట్టుకుపోతుంటే వీళ్ళు, ఆ సమయంలో వీళ్ళ నోట్లోకి పావులు వచ్చాయట. నీళ్ళలో కొట్టుకుపోతున్న పుట్టల్లో పావులు వచ్చి వీళ్ళ మీద పడ్డాయి. వీళ్ళ బాధ వీడు, సందట్లో సడేమి అని పావులు. ఈ పావులు తోలుకుంటూ వాటి కాట్లు తినకుండా అట్లు లేకుండా ఎలాగో బతికేసాం మనం. అలా తెల్లవార్లు నానాయాత్ర పడి తిరిగాం. క్రమంగా సూర్యుడు ఉదయించాడు. తెల్ల తెల్లవారెడ్డి వేళం కళ్ళ కళ్ళ మని కూసె పక్షి గణ మెల్లెడలం మిలమిలని ప్రొద్దు పొడుపున ధళధళ మను మెరుగు దిగ్విధానము నిండెన్. తెల్లవారే వేళ పక్షులన్నీ కలకలా కూసాయి. ఆకాశం ప్రశాంతమయ్యింది. మేఘములు పక్కకి తప్పుకున్నాయి. ఉరుములు మెరుపులు ఆగిపోయాయి. వర్షం తగ్గడంతో ప్రవాహం కూడా తగ్గింది. ఆకాశంలో సూర్యుడు మెలవెల్లాడుతూ పెద్ద వెలుతురు నేల మీదకి ప్రసారం చేశాడు. ఆ వెలుతురు ధళధళమంటూ భూమి మీదకు వచ్చింది. అప్పుడు ఏం జరిగింది? ఈ రాత్రి మనం ఎలా అయితే వర్షములో తడిసిపోయి అడవిలో నానాయాత్ర పడుతున్నామో అలాగే గురువుగారు యాత్ర పడ్డాట. గురువుగారు ఇంటికి రాగానే వాళ్ళు ఆవిడంది, ఏమండి కొంప ములిగిందండి, మన పిల్లల్ని అడవికి పంపాను, తీరా వాళ్ళు అడవికి వెళ్ళినంటే వర్షం వచ్చిందండి అనగాని ఎంత పొరపాటు చేసావు, చీకటి పడాక పిల్లల్ని అడవికి ఎవరన్నా పంపుతారా, పగలపోటు పంపుకోవాలి కానీ, ఇప్పుడు ఆ పిల్లలకి ఏదైనా అయితే నేను ఎలా బతుకుతాను, వాళ్ళ అమ్మా నాన్నకి ఏం సమాధానం చెబుతాను అని ఆయన చీకట్లో బయలుదేరాడు. చీకట్లో బయలుదేరి కుచేలా కృష్ణ నరుచుకుంటూ ఉంటే ఈ వరద నీటి ఈయన కొట్టుకుపోయాడు. అలా కొట్టుకుపోతూ తెల్లవార్లు కుచేలా కృష్ణ నాయన బాబు అంటున్నట్టు పాప ఆయన, ఆయన ఎంత ఏడ్చాడో పాపం. అప్పుడు సాందీపని మన చొప్పరయుచును వచ్చి వాన సోకునను వలింతెప్పిరిలుటగని ఖేదం బొప్పతిలం పలికినకట ఓ వటులారా. అప్పటికి సాందీపని అడివంతా తిరుగుతూ నానాయాతన పడుతూ మనం పడిన బాధ కంటే రెట్టింపు బాధపడ్డాడు ఆయన. ఎందుకని ఓ పక్కన వర్షానికి తెరిచాడు పెద్ద ఆయన, అన్నిటికీ మించి పిల్లలేమైపోయారో నన్ను బెంగ. పిల్లలు బాధపడితే తండ్రి లాంటి గురువుకి ఎంత బాధ అండి పాపం. అందుకే తెల్లవార్లు ఏడుస్తూ మొత్తం మీద మనం ఉన్న చోటుకు వచ్చాడు. వానలోంచి బయటపడి మనం బ్రతకడం చూశాడు. ఇక ఆ పూట బోరును ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు. మామూలు ఖేదం కాదట, పరమ దుఃఖం పొందేశాడు ఆయన. నిజానికి ఇప్పుడు కట్టలు తెంచుకొచ్చిందనమాట ఏడు. రాత్రి కంటే ఇప్పుడు ఎందుకని కనబడ్డారు కదా, బతికారట్రా నాయన బతికారా అని అమాంతంగా వచ్చి మనల్ని కౌగిలించేసుకున్నాడు. ఓ పావు గంట సేపు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేశాడు ఆయన. ఆ తర్వాత అతి కష్టం మీద గొంతు పెకలించుకుని, వటులారా బ్రహ్మచారులారా నా పిల్లలారా, రాత్రంతా ఎంత కష్టపడ్డారు నాయన, మిమ్మల్ని కష్టపెట్టిన పాపాత్ముడిని నన్ను క్షమించండి, తిండి లేదే ఎలా బ్రతికారు, వర్షానికి తడిసిపోయి ఎలా బ్రతికారు, చలి నుంచి ఎలా మిమ్మల్ని మీరు రక్షించుకున్నారు, ఈ భయంకరమైన ప్రవాహంలో కొట్టుకుపోకుండా మీరు నాకు దక్కారు, ఆ భగవంతుడు ఉన్నాడు మిమ్మల్ని నన్ను కాపాడాడు అని ఏమన్నాడు, కటకటా ఇట్లు మా కొరకుగా చనుదించి మహాటవిన్ సముత్కట పరిపేడ నుంది తిరి కావున్న శిష్యులు మారుణంబు ఈ గుటకిది కారణంబు సమకూరెడిబో ఎటమీద మీకు విస్ఫుట ధన బంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. అయ్యయ్యో, నా కోసం మీ అమ్మ గురుపత్రి కోసం ఈ కీకారణ్యంలోకి అడుగుపెట్టి ఎంత కష్టం పొందారు. ఇదే మీకు నా ఆశీర్వచనం. గురువుగారు రుణం తీర్చుకున్నారు మీరు. గురువుగారు పెట్టిన పరీక్షల్లో నెగ్గారు. గురువు కోసం చావుకి తెగించారు మీరు. అందుకే మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను మీకు. గురు రుణం మీకు తీరిపోయింది, ఇక మీరు నాకే దక్షిణ ఇవ్వక్కర్లా. రాత్రి మీరు పడిన కష్టాలతోటే గురువుగారు రుణం పూర్తిగా తీరిపోయింది. అందుకే నేను మిమ్మల్ని దీవిస్తున్నాను మనస్ఫూర్తిగా. ఏమిటా దేవన, ఇక మీదట మీకు ధనం వస్తుంది. ధనం వస్తే బంధువులు గ్యారంటీగా వస్తారు. అందుకే ముందు విస్ఫుట ధన బంధువులు కలుగుతారు. ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వస్తారు. కాబట్టి ధనం తర్వాత బంధువులు వస్తారు. ఎప్పుడైతే బంధువులు ధనము ఉన్నాయో దారా పెళ్ళం వెతుక్కుంటూ వస్తుంది. బోలెడంత డబ్బు ఉందనుకోండి, వాడి నెత్తి మీద వెంట్రుకు ముక్కున్నా లేకపోయినా వాడు అందగాడి కింద కనపడతాడు. డబ్బు లేదనుకోండి, ఏమున్నా వాడు అందగాడు కాదు. కాబట్టి దార భార్య వస్తుంది, బహుపుత్ర సంతానం కలుగుతుంది, విభూతి సంపదలు కలుగుతాయి, జయం కలుగుతుంది అన్ని కార్యక్రమాల్లో, ఆయుర్దాయం కలుగుతుంది, ఉన్నతులు అన్ని రకాలుగా మీరు జీవితంలో పైకొస్తారు అని గురువుగారు దీవించాడు. గుర్తుందా, ఏం కృష్ణుడు కాలక్షేపానికి అడుగుతున్నాడు అనుకుంటున్నారు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్లన్నీ కృష్ణుడు ఎందుకు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు అంటే, ఒరే నాయన కుచేల, మనం గురువుగారి సేవ చేశాం, గురువుగారు అప్పుడు ఏమని దీవించాడు, విస్ఫుట ధనబంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతులను దీవించాడు. గురువుగారి దేవన వ్యర్థం కాదు కాబట్టే ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు. గురు కటాక్షం లేకపోతే నా దగ్గరికి రావురా అని చెప్పాడు. ఇంత గొడవ ఎందుకు చెప్పాడంటే, ఆనాడు గురువుగారు మనల్ని దీవించాడు, ఆ దేవన ఇప్పటికీ నీకు ఫలించింది కాబట్టి నా దగ్గరకు వచ్చావు. గురువుగారి దేవల నీకు ఇప్పుడు ఏమవుతాయి, డబ్బు వస్తుంది. డబ్బు అంటే ఇంకా నీకు రాలేదు, వస్తుంది నా అనుగ్రహంతో. డబ్బు వస్తే బంధువులు వస్తారు. దార ఆవిడ మాత్రం ముందే వచ్చింది నీకు. బహుపుత్ర దానికేం లోటు లేదు నీకు, ఇక మిగతావన్నీ ఇప్పుడు వస్తాయి అని చెప్పడానికి కృష్ణుడు ఎంత కథ చెప్పగానే అప్పుడు కుచేలుడు, మహాత్మ అన్నీ నీకు గుర్తుంటాయి, ఈ ప్రపంచంలో నువ్వు మర్చిపోతావా, మేమంటే పుస్తకాలు పెట్టుకు చదవాలి, పద్యం ఒకటి అడిగితే మళ్ళీ గుర్తుండకపోవచ్చు, కానీ నువ్వు పరమాత్ముడివి, నీకు అన్నీ గుర్తుంటాయి. అవును గురువుగారు అంటున్నావు. లోకానికి గురు శిష్య న్యాయం అనేది ఒకటి ఉందని చెప్పడానికి తప్ప, లేకపోతే నీకు గురువు ఏమిటి, గురుడు అనగా నీకెవ్వడు, నీకెవరు అసలు గురువు, గురువులకు గురువు త్రిజగద్గురుడివి. అయినా భూమి మీద పుట్టాక ఎంత గొప్పవాడైనా గురువును ఆశ్రయించాలి, గురువు దగ్గర మంత్రం పొందాలి, మంత్రం పొంది సాధన చెయ్యాలి, అప్పుడే తరించాలి. గురువు దగ్గర మంత్రోపదేశం పొందని వాడు ఎప్పటికీ తరించడనే సత్యం, గురువు దగ్గర విద్యను నేర్చుకొని వాడు పైకి రాడనే సత్యం లోకమునకు తెలియజేయుట కొరకు నీవు ఒక ఆయన గురువుగా అంగీకరించావు తప్ప నీకు గురువు ఎవరో. గురు శిష్య న్యాయలీల కొలిచితి వేడకన్ అన్నాడు ఆయన. ఏదో గురు శిష్య న్యాయం అని ఒకటి ఉంటుంది, గురువుని ఆశ్రయించాలి, ఆయన చెప్పింది చెయ్యాలి, ఆయనకి ప్రాణం ధనం ఇవన్నీ సమర్పించి పూజించాలని శాస్త్రం, అందుకు సమర్పించావు తప్ప నీకెవరు గురువు. ప్రభు తివిరి అజ్ఞాన తిమిరి ప్రదీపమగుచు అవ్యవయంబైన జ్ఞానంబు నందజేయు వాడేపో గురుడనంగా. అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించి విజ్ఞానమనే వెలుతురుని ప్రసాదించే మహాత్ముడు, ఆనందస్వరూపుడు, ఎప్పటికీ తరగని ఆనందమిచ్చే గని గురువు, ఆ గురువు నువ్వే అనగానే చాలా బాగుంది, నువ్వు నన్ను గుర్తించావు అని కృష్ణుడు లోపల ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. ఈతడు ఇంతకాలం డబ్బు కోసం నన్ను తలుచుకోలేదు, ఇప్పుడైనా వాళ్ళ ఆవిడ గెంటితే నా దగ్గరకు వచ్చాడు. వచ్చి మొహమాట పడుతున్నాడు, చల్లకొచ్చి ముంత దాస్తున్నాడు. వీడిని అనుగ్రహించాలి. అనుగ్రహించాలంటే వీటి దగ్గర ఒక చిన్న దోషం మిగిలింది. ఇప్పుడు అసలు కీలకం ఎక్కడుంది? గర్గ సంహిత చదవండి, వ్రజభాగవతం చదవండి. ఎందుకు ఈ కుచేలుడికి కష్టాలు అనుకుంటున్నారు? గురువుగారి దగ్గర కుచేలుడు కృష్ణుడు 64 రోజులు క్లాస్మేట్స్. గురువుగారి దగ్గర ఎక్కువ రోజులు లేడు కృష్ణుడు, తెలుసుగా మీకు. కుచేలుడు అంటే 27 చదువుకున్నాడు. ఆయన బ్యాక్ బెంచీలో కూర్చునే వాళ్ళు అండి. ఇప్పుడు బ్యాక్ బెంచీలో కూర్చొని చదువుకోవడంలో 27 పట్టింది చదువు పూర్తయ్యేసరికి. కానీ కృష్ణుడో 64 విద్యలు 64 దినంబులంతన వారల్ నెరవాదులైన కథమున నిరి ఒక్కొక్క నాటి వినికి నేర్చి రిలేశ 64 విద్యలు 64 రోజుల్లో రోజు గురువుగారు చెబుతూ ఉంటే ఒక్కసారి విని అప్పగించారట. ప్లీజ్ రిపీట్ అనడం కానీ, పుస్తకాల మీద రాసుకోవడం కానీ, రాసుకున్న తర్వాత మళ్ళీ కళ్ళదోడు పెట్టుకు చూడడం కానీ ఏమీ లేవు. కేవలం 64 రోజుల్లో 64 విద్యలు ఒక్కసారి గురువు చెబుతూ ఉంటే విని కంఠస్థం చేశారట. చూడండి సుస్పష్టంగా పద్యంలో 64 విద్యలు 64 దినంబులంతన వారల్ నెరవాదులైన కథమున నెరి ఒక్కొక్క నాటి వినికి నేర్చి రిలేశ. ఒక్కొక్క రోజు గురువు చెబుతూ ఉంటే విని అప్పగించారు. ఇప్పుడు నేను పురాణం చెబుతూ ఉంటే మీరు వింటున్నారు కదా, మీరు అప్పచెప్పగలరు. కానీ కావాలని మీరు నటిస్తున్నారు కృష్ణుడిలాగా. మీ లీలలు నాకు అర్థం అవ్వట్లేదా? మీరంతా కృష్ణుళ్ళే పాపం, దొంగ కృష్ణుళ్ళు, కొంటె కృష్ణుళ్ళు. గురువుగారి దగ్గర అప్పచెబితే బాగుండదు, ఆ క్రెడిట్ ఏదో గురువుగారికి ఇద్దామని కానీ, లేకపోతే వీళ్ళంతా అప్పగించగలరు, వాళ్ళు అప్పగించగలరు, మీరు అప్పగించగలరు. కొంచెం నా మాట మన్నించి అప్పగించేవాళ్ళు మాత్రం ఒక ఆయన ఉన్నారనుకోండి, పుస్తకం చూడకుండా, మా పార్థసారథి గారు. ఆయన పేరు కూడా కృష్ణుడే కదా. మరి నేను చెప్పిన పురాణం మళ్ళీ పొల్లిపోకుండా అడిగిన వాడికి అడగని వాడికి కూడా భక్తితో చెప్పాలంటే వాళ్ళు ఆయన. ఈ విషయంలో మాత్రం ఆయనకు ఒకసారి సపోర్ట్ కట్టుకోండి. అప్పుడప్పుడు నేను ఓసారి వెనకగాతలే ఉన్నాను, ఆయన నన్ను చూసుకోలేదన్నమాట. గురువుగారు ఇప్పుడు ఇలా చెప్పారు అని మళ్ళీ మొత్తం నేను చెప్పింది నేను చెయ్యల ఊపారో కూడా ఊపుతున్నారు. ఈయన మాయదారు గొడవ ఎటొచ్చి నా యవ్వనం రాలేదు కానీ ఆయనకి మిగతావన్నీ వచ్చేసాయి. అప్పుడు ఆశ్చర్యం కలిగిందనమాట నాకు. ఒకసారి మీకు కావాలంటే ఏ వంటింటి దగ్గర భోజనం చేస్తున్నప్పుడు కాసేపు ఆయన కది కిలికి ఇవాడ కూర్చోలో పక్కన అడగండి, నేను చెప్పింది అసత్యమైతే అడగండి. కాబట్టి అది అవసరం. గురువుగారు చెబితే 64 విద్యలు 64 రోజులు అప్పచెప్పేశాట. ఆ సమయంలో ఏం జరిగింది? 64 రోజుల్లో ఒక రోజున గురువుగారి భార్య కుచేలుండి పిలిచింది, 4 గుప్పిళ్ళు అటుకులు వేయించి నేతిలో, ఆవు నేతిలో వేయించి కొంచెం కారం ఉప్పు చల్లి కుచేలుండి పిలిచింది. ఇప్పుడు పాపం గురువుగారి భార్య అలా అటుకులు ఇస్తే కుచేలుడి చేత్తో పట్టుకున్నాడు. ఏం చేయనమ్మా అని అడిగట, నువ్వు కృష్ణుడు చెరిసగం తినండి అంది ఆవిడ. అలాగేనన్నాడు ఈయన. కానీ 4 గుప్పిళ్ళు అటుకులవి, ఎక్కువ లేవు. దాంతో ఈయనకి ఉన్నవి తక్కువ, పైగా అమ్మగారు ఆవు నేతితో వేయించారు, భలే ఉన్నాయి, ఈ కాస్త కృష్ణుడికి ఏం పెడతానులే అనుకుని మంచం దగ్గరకు వచ్చి అందరూ చూస్తూ ఉండగా తింటే అడుగుతారు కదా, కృష్ణుడు చూస్తూ ఉండగా తింటే కృష్ణుడు ఏం తింటున్నావు పెట్టమంటాడు. అందుకని దుప్పటి కప్పేసుకుని లోపల కూర్చుని తినడం మొదలెట్టాడు, ముసుగు వేసుకుని తినడం మొదలెట్టాడు. ఈ ముసుగులు వేసుకునే వాళ్ళ వెనకాత ఈ రహస్యాలు ఉంటాయేమో. అందుకే రైల్లో బెత్తెక్కగానే పోయిన తువ్వాలు అడ్డంగా కట్టేసుకుంటారు కొంతమంది. ఆ తువ్వాలు వెనకాత వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళు ఆవిడ ఇచ్చిన చెకోడీలు తింటున్నాడు, పకోడీలు తింటున్నాడు. ఇప్పుడు ఈయన ఈ అటుకులు నోట్లో వేసుకుని అని నవ్వులుతూ ఉంటే సరిగ్గా కృష్ణుడు అప్పుడే కావాలని వచ్చాడు. ఆయనకి తెలియదు ఏముంది, మిత్రమా ఏమిటి దుప్పటి కప్పుకున్నావు అంటే కొంచెం చలి జ్వరంగా ఉందన్నట. లోపల నుంచి ఏవో నవ్వులుతున్న శబ్దం వస్తుంది. ఏంటి కుటుక్ కుటుక్ అంటున్నావు ఏంటంటే ఏం చేయను, చలి జ్వరం ఎక్కువైపోయి పళ్ళు కట కట అంటున్నాయి, పళ్ళు కటకట్లాడిస్తున్నాను. పళ్ళు కొరుకుతారు అండి, జ్వరం వచ్చినప్పుడు బాగా జ్వరం వస్తే చలికి ఏం చేస్తారంటే అని కొరుకుతారు. అలా పళ్ళు కొరుకుతున్నాను, ఇది జ్వరమే, ఇక్కడ ఏమీ లేవు, నా దగ్గర ఏమీ లేవు అన్నట. ఆయన అడగకుండానే నా దగ్గర ఏమీ లేవు అన్నట. వెనకటి వాడు ఎవడో ఉండేవాళ్ళండి, పెళ్లి కొడుకు నేనండి, చెవి పోగుల సంగతి అడగండి అన్నట. అలాగా నేనేం తినడం లేదన్నట. అయితే నీవేం తింటలేదా? ఏం తింటలేదు. నీ దగ్గర ఏమీ లేదా? ఏమీ లేదన్నట. ఏమీ లేదా? ఏమీ లేదు. ఏమీ లేకుండా అయిపోగాక అన్నాడు ఆయన. అందుకనే పిచ్చాబద్ధాలు ఆడకూడదు. నా దగ్గర గొలుసు లేదు, గొలుసు లేదంటే రేపు పొద్దున గొలుసు ఉండదు. కాబట్టి ఏదన్నా లేదనకూడదు, ఉందనాలి, ఉంది ఇవ్వననేడు మొహమాట లేకుండా, లేదనే పదం ఆడకూడదు మనం ఎప్పుడు కూడా. అయ్యా గురువు గారు నా దగ్గర 100,000 రూపాయలు కట్ ఉంది కానీ నేను ఇవ్వను, ఎంత సుఖం ఉంది దానివల్ల, మనం కూడా శభాష్ అంటాం. కానీ ఇక్కడ అబద్ధం అనడం వల్ల ఏమైంది, లేదనడం వల్ల లేకుండా పోగాక అన్నాడు. ఆ శాపం వల్ల ఇన్నాళ్ళు దారిద్ర్యం అనుభవించాడు. కాబట్టి ఇతరులకు దానం చేయకపోతే, దానం చేయకపోయిన అసత్యం ఆడితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో సార్, జగద్గురు ద్రోహం, మామూలు గురుద్రోహం కాదు అది, కృష్ణద్రోహం. చిన్న విషయమే అది, కానీ ఎంత అపరాధం పర్వతమంత అవుతుంది క్రమంగా. అందుకే అపరాధం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత అనుకుంటాం ఎంత కొండంత అవుతుంది. ఎన్నాళ్ళు అనుభవించాడు శిక్ష ఆయన. ఇప్పుడు చూసారా విచిత్రం, భగవంతుడు లేలా వాళ్ళ ఆవిడ కరెక్ట్గా 4 గుప్పిళ్ళు అడుగులే పంపింది వెళ్ళిని. ఆయన ఆనాడు 4 పిడికిళ్ళు అటుకులు కృష్ణుడికి పెట్టలేదు, సగం పెట్టలేదు. ఇప్పుడు ఆయన 4 గుప్పిళ్ళు అటుకులే వాళ్ళ ఆవిడ ఇస్తే తెచ్చుకొచ్చాడు. కాంపెన్సేట్ చేస్తాడు భగవంతుడు ఎప్పుడు. ఇప్పుడు కృష్ణుడు అవన్నీ తెలుసు కనుక, మిత్రమా నా దగ్గరకు వచ్చేటప్పుడు ఏమీ లేకుండా రావు కదా, నా కోసం ఏం తెచ్చావన్నాడు. పాపం కుచేలుడు రాగానే అటుకులు పెడదాం అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఈ పరమాత్మ దగ్గర ఎంత ఐశ్వర్యం, ఈ బంగారపు బిల్డింగు, పాయసాన్నాలు, గొమగొమలాడే సెంట్లు, ఈ నగలు, నాణ్యాలు ఇవన్నీ చూశాక సిగ్గుపడ్డట. ఎందుకు సిగ్గుపడ్డాడు? పిచ్చి అటుకులు ఇవ్వడం ఏమిటి, పాడైపోయిన ముక్కిపోయిన అటుకులు, ఎక్కడి నుంచో అడుక్కు తెచ్చిన అటుకులు, అవి కూడా గుడ్డకు కట్టా. ఈ గుడ్డేమో చేతిలో ఉంది, చెమటతో ఈ గుడ్డంతా తలిసిపోయి ఇప్పుడు అటుకులన్నీ నానిపోయాయి పెరుగు అటుకుల్లాగా. ఇప్పుడు మీరు ఆలోచించండి ఒకసారి, ఒంటికి చెమట పడుతోంది, ఈయనేమో చెమటతో ఈ అటుకులేమో గుడ్డలో కట్టుకొచ్చాడు, ఈ గుడ్డ ఎంత తలిసిపోయిందో, ఇప్పుడు అటుకుల మూటలో ఉబ్బింది. అందుకని సిగ్గుపడి ఈ అటుకులు పెట్టలేకపోయాడు పాప. అది కృష్ణుడు మళ్ళీ కనిపెట్టి, మిత్రమా ఏదో తెస్తావు ఏం తెచ్చావని వెతికి, ఓహో ఏదో కొంగుకి మూట కట్టావే, బాగా మూటలు కొడుతున్నావు అనమాట, అబ్బో మూటలు బాగానే ఉన్నాయి, మూటలు సంపాదిస్తున్నావు అని వ్యంగ్యంగా పలికి, కడతావు కంగారు లేదు నీకు బాగా మూటలు వస్తాయి అన్నాడు. కృష్ణుడి నోట్లోంచి వచ్చిన మాటలు నీకు మూటలు వస్తాయి అన్నాడు. కాబట్టి తర్వాత వచ్చాయి లేదా మూటలు? వచ్చాయి. అందుకే గురువులు ఏదన్నా అంటే తొందరపడి ఏమనకండి, మనవరాలు అన్నా అనుకోండి, నా ఆకెందుకండి నన్ను మనవరాలు అనడం, అన్నావా ఇక నీ ఇంట్లోకి అంశం రాదు. గురువు గారు అన్న మాటలు అనక అతను అంతరార్థాలు ఉంటాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందుకే ఆశీర్వచనం పొందాలి తప్ప కౌంటర్ వేయకూడదు. కృష్ణుడు నీకు మూటలు వస్తాయంటే ఆ మూటలు ఎందుకు అన్నాడా, వాడికి రావు కదా. కుచేలుడు తెలివైన వాడి కనుక కిక్కురు మళ్ళా. ఇప్పుడు ఆయన మూట ఇప్పాడు, ఆ మూటలో ఉన్న అటుకులు చూశాడు, అబ్బో అటుకులు తెచ్చావా అని వెంటనే గుప్పిడి తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఒక్క గుప్పిడి అటుకులు, కర్ర కర్ర నవిలాడు. అయ్యా పరమాత్ముడు ఆయన, ఆయనకి సర్వం జగన్నాథం, అందువల్ల ఆ అటుకులు ఆ మహాత్ముడు తిని వెంటనే ఉన్నాడు, ఏమి రుచి ఏమి రుచి, ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ చందుబాలు తాగాను, అంతకంటే రుచిగా ఉన్నాయి. బాగా పటికి బెల్లం వేసుకుని కాచిన పాలు, మేగడ పాలు తాగాను, ఈ అటుకులు అంత రుచిగా ఉన్నాయి. తేనె తాగాను, ఈ అటుకులు ఇంకా రుచిగా ఉన్నాయి. ఇదివరకు పల్లెటూళ్ళలో బృందావనంలో ఉన్నప్పుడు, గురువుగారి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ అటుకులు లాంటి పదార్థాలు తిని ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఇప్పుడుగా సిటీలోకి వచ్చాను, ఇక్కడ అన్ని ఫాస్ట్ ఫుడ్సు, వేస్ట్ ఫుడ్సే కానీ టేస్ట్ ఫుడ్స్ లేవు. ఈ దరిద్రాలు పట్టుకున్నాయి మాకు, ఎంత బాగున్నాయి ఈ అటుకులు అని తిని ఇంకో గుప్పిడి తినబోయాడు. వెంటనే లక్ష్మీదేవి పక్కనే ఉంది, ఆవిడ చెయ్యి గట్టిగా నొక్కేసింది, విసిరికర్ర విసురుతోంది కదా ఆవిడ, చెయ్యిలా నొక్కి సరిగా చేసింది ఏం మాట్లాడకుండా. అంటే అర్థం ఏమిటి, చాలు అయినా చాలు, ఇప్పటికే వీడి మీద అభిమానంతో ఒక గుప్పిడి తిన్నావు అటుకులు, ఈ గుప్పిడికే వీడికి ప్రపంచంలో ఎవరికీ లేనంత వైభవం సంపదలు ఇస్తున్నావు, రెండో గుప్పిడి తింటే మనమిద్దరం ఇక్కడి నుంచి ద్వారక నుంచి ఆయన ఇంటికి వెళ్ళి రోజు ఆయన పాదాలు నొక్కుతూ సలాం అలైకుం అనాలి, గులాములు అయిపోవాలి, చాలు ఇంకెక్కువ తినకు, మరీ ప్రేమ ఎక్కువైపోయి దీవిస్తే కష్టం అన్నట్టుగా కమల తత్కరకమలం పట్టుకుంది. కృష్ణుడు అర్థం చేసుకున్నాడు, చాలు ఒక గుప్పిడి చాలు కాంపెన్సేషన్ అనుకున్నాడు ఆయన, ఆగిపోయాడు తినలేదు. నిజంగా ఆయన తినేసి ఉంటేట ఇంక ఈ ప్రపంచంలో ఎవరికీ సంపద ఉండదు, మొత్తం కృష్ణుడితో సైతంగా ఆయనకి సేవ చేయాల్సి వచ్చేది. అందుకే ఆవిడ చాలా టెక్నిక్గా చేయి పట్టుకుంది. ఈలోపు ఈ పక్కనే ఉన్న చెలికెత్తులు ఉంటారు కదా, రుక్మిణీదేవి చెలికెత్తులు, వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు కొనుక్కున్నారు, ఎవడండి పిచ్చాడు, మనిషి చూస్తే ముష్టివాళ్ళే ఉన్నాడు కానీ కృష్ణుడి యొక్క పరుపు మీద కూర్చున్నాడు, ఆహాహా వీడు ఎంత అదృష్టవంతుడు. ఏమి తపంగు చేసెనొక ఈ ధరణి దివిజోత్తముండు తొల్బామున యోగి విస్ఫురదుపాస్యకుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాథు నిజ తల్పమునన్ వసించియున్నవాడు ఈ మహనీయమూర్తికనయే ముని పుంగవులెంత వారలు. ఈ బ్రాహ్మడు పూర్వజన్మలో ఏ తపస్సు చేశాడు, ఎంత తపస్సు చేయకపోతే యోగుల చేత ఉపాసింపబడే కృష్ణుడి పరుపు మీద కూర్చుంటాడు. ఈ కృష్ణుడు సామాన్యుడా, యోగులు ఆయన ఉపాసిస్తారు. ఉపాసించిన యోగులు కూడా కాళ్ళ దగ్గర కూర్చున్నారు కానీ పరుపు మీద కూర్చోలేదు కదా. కృష్ణుడి కోసం తపస్సు చేసిన వాడు చాలామంది ఉన్నారండి, కానీ వాళ్ళంతా కృష్ణుడి పరుపు మీద కూర్చున్నారా, కృష్ణుడి కాళ్ళ దగ్గర కూర్చున్నారు. కాళ్ళు కనపడలేదు కొందరికి, కాళ్ళ కింద ఉన్న దుమ్ము కూడా చూడలేకపోయారు. కానీ వీడో సాక్షాత్తు శ్రీకృష్ణుడి పరుపు మీద పక్కనే కూర్చున్నాడు. ఈ మహానుభావుడికి ఏ మునులు సాటిదారు. తన పరుపు మీద ఆయన కూర్చోబెట్టడమే కాకుండా సరిగ్గా ఇతను వచ్చే సమయానికి లక్ష్మీదేవితో పక్కన కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కన రుక్మిణి, ఓ పక్కన కృష్ణుడు. కానీ ఈయన రాగానే ఏమైంది, ఆవిడ లేచి పక్కన నిలబడింది. అంటే ఇష్ట సఖి తన ప్రియురాలు ఆదిలక్ష్మి కూడా తనకి దూరం అయిపోతున్నా లెక్క చేయకుండా పక్కన కూర్చోబెట్టాడు. అంటే ఇతని మీద ఎంత ప్రేమ, ఏం చేశాడో పూర్వజన్మలో ఈయన, ఎంతటి భాగ్యవంతుడు ధరణీసురుడు, ఎంతటి భాగ్యవంతుడు అనుకున్నారు వాడు. ఆయన భాగ్యం ఏమిటి, పరమాత్మ మీద భక్తి స్నేహం, ఒకటి బాల్య స్నేహం, రెండు భక్తి. ఏదో చిన్నప్పుడంటే అటుకులు ఇవ్వడానికి ఒక గుర్తుపడ్డాడు, కానీ యావజ్జీవితం కృష్ణ కృష్ణ అని సర్వం సమర్పణ చేస్తూనే ఉన్నాడు. ఆయన అదృష్టం భార్య కూడా అటువంటి భక్తురాలు. ఎప్పుడు కూడా భార్యాభర్తలిద్దరూ కూడా ఒకే రకమైన భక్తి కలిగి ఉంటే అదృష్టం కదా. మొగుడు భక్తుడు కానీ పెళ్ళం, నీ మొహం తగలయ్యే ఎప్పుడు చూసా పద్మాకర్ గారితో యాత్రలు అంటావు, జాగ్రత్త ఈసారి యాత్ర అన్నావా వైకుంఠ యాత్రకు పంపుతాను అంటే వీడే పెడతాడు. లేదా భార్యామణి చాలా ఉత్తమురాలు పరమభక్తురాలు, కానీ దిక్కుమాలిన మొగుడు నెత్తిమీదో మట్టిగా పడితే ఈవిడేం పెడుతుంది. కాబట్టి ఇద్దరూ ఐకమత్యంతో ఉండడం ఉందే, ఇద్దరూ భక్తులై ఉండడం ఉందే, అది చాలా అరుదు. ఈ మహాత్ముడు తన భార్యతో అలాగ కృష్ణుడిని తలుచుకున్నాడు కాబట్టే వాడి ఈ భాగ్యం వచ్చింది. అటుకులు కూడా అయ్యాక ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా నలుగుబెట్టి, ఏదో ఇందాకంటే కౌగులించుకున్నాడు కానీ అస్తమాట చెమట కౌగులించుకోకూడదు కదా, చక్కగా స్నానం చేయించి మంచి సెంట్లు పూసి పట్టు వస్త్రాలు స్వయంగా తానే దగ్గర నుండి కట్టించి ఇక తానే స్వయంగా భోజనం పెట్టాడు. బంగారపు పాత్రలో కృష్ణుడు భోజనం పెడుతుంటే ఓ రాయనో పూర్తిగా నేతితో తయారు చేసిన లడ్డూలు పుణుకులు చెణుకులు అవేవో కాజాలు బాజాలు ఇవన్నీ ఒకటిగా తెగ తినేశాడు. ఆయన మామూలుగా అయితే ఆయన అంత తినలేడు, కానీ కృష్ణుడు పెడుతుంటే డైజెషన్ పవర్ పెరిగిపోయింది. మీరు ఆలోచించండి, ఇన్ని పిండి వంటలు వీళ్ళు రోజు చేస్తున్నా హడిలిపోతున్నారు, మీరు పిండి వంటలు ఎక్కువైపోయి ఏదో ఒకటో రెండు గంటలు తినలేము డైజెషన్ పవర్ లేకపోతే. కానీ కృష్ణ పరమాత్ముడు పెడితే అమృతంలో ఉండి తినేశాడు ఆయన. రాత్రి గడిచింది, పొద్దున్నే కుచేలుడు స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వెళ్ళొస్తా కృష్ణ అన్నట్ట, వెళ్ళిరా అని వీధి చివరిదాకా వచ్చి సాగనంపాడు కృష్ణుడు. ఇంట్లోంచి వీధి చివరిదాకా తీసుకొచ్చి టాటా అన్నాడు. అంతే ఈయన బయలుదేరి వచ్చేసాడు. ఇప్పుడు లోపల అనుకున్నాడు ఆయన, ఎటువంటి వాడా పరమాత్మ, ఆ వైభవాన్ని ఊహించగలమా, అంతటి పరమాత్మ నన్ను కౌగిలించుకుని పరుపు మీద కూర్చోబెట్టుకున్నాడు, నా జన్మ ధన్యమయ్యింది. ఇంత భోజనం పెట్టి తన పరుపు మీద పడుకోబెట్టి తన గది నాకు స్పెషల్ రూమ్ ఇచ్చి ఎన్నో ఏర్పాట్లు చేసిన పరమాత్ముడు నేను వెళ్ళొస్తానంటే వెళ్ళిరా అన్నాడు కానీ మళ్ళీ రాని కానీ కనీసం క్యాష్ కానీ ఓ 2000 కట్టో 500 కట్టో ఏదో ఒకటి ఇవ్వాలి కదా, కనీసం ఒక గొలుసో చింతకాయ పులుసో ఏమీ ఇవ్వలేదు, వెళ్ళిరా అన్నాడు. ఏదో కారణం ఉంటుంది ఇప్పుడు ఇవ్వకపోవడానికి. ఇప్పుడు ఇక్కడ ఏ గొలుసు ఏ ఉంగరం ఏ బొంగరం ఇవ్వకుండా పంపడానికి కారణం ఉంటుంది. బహుశా డబ్బులు నాకు ఇస్తే ధనం పెరిగితే అహంకారం పెరుగుతుందనో, లేక సంపదల వల్ల అంధత్వంతో కృష్ణభక్తి తరుగుతుందనో, లేక నేను అనర్హుండనో, నాకు మాత్రం డబ్బు ఇవ్వలేదు. ఆయన ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఆయన సన్నిధి నాకు ఇచ్చాడు, ఆయన పాద సన్నిధి అదే నాకు పెన్నిధి అనుకున్నాడు. మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ నడుచుకుంటూ పోరుబందరికి సుధామపురానికి కుచేలపురానికి వచ్చాడు. కుచేలుడికి పూరి గుడిసిందని చెప్పాను కదా, కూలిపోతున్న తాటాకు పాక. వర్షం వస్తే వర్షం ఇంట్లోనే ఉంటుంది, ఎండ వస్తే ఇంట్లోనే ఉంటుంది, పట్టపగలు సూర్యుడు చంద్రుడు అందరూ ఉంటారు అందులో. మేము మా చిన్నప్పుడు ఒక ఇంట్లో అద్దెకున్నానండి, అద్దె అంటే దాదా ఫ్రీగా ఉన్నట్టే లంక అంత కొంప. ఆ ఇంటి యజమాని ఎంత మంచివాడంటే వర్షాకాలంలో పడవ గొడుగు ఇచ్చేవాడు. ఆ ఇంట్లో పడవ వేసుకు తిరగచ్చు, గొడుగు వేసుకు తిరగచ్చు. కాబట్టి వర్షం వస్తే వర్షంతో మా ఇంట్లోనే హర్షోత్కర్షంతో వర్షంలో పడవేసుకుని నడయాడేవాళ్ళం. ఏం చెబుతాం, మా కష్టాలు మావి మీ కష్టాలు మీవని. అలాంటి కొంప కుచేలుడిది. తీరా ఈయన తన కొంప దగ్గరికి వచ్చి చూస్తే ఆ కొంప మాయమైపోయింది, ఆ ఇల్లు మాయమైపోయింది. అక్కడ ఏం కనపడింది? భానుచంద్ర ప్రభాభాసమాన స్వర్ణకాంతోపలోపల సౌధములును కలకంఠ సుఖ నీలకంఠ సముత్కంఠ మానిత కూజితో ధ్యానములును హల్లక కల్హార పొల్లదిందీవరాంభోరుగా మోదములును కలుగు ఒకనొక భవనంబుగాంచి ఎట్టి మహనీయుడు నిలయమొక్కో. ఈయన ఇల్లు లేదు అక్కడ. అక్కడ ఆకాశాన్ని అంటుతున్న ఒక స్వర్ణ భవనం కనపడింది. సాధారణంగా ఇళ్ళకి వెల్ల వేస్తారు, సిమెంటు తోటి గోడలు కడతారు, లేదా సున్నంతోటో పేడతోటో మట్టితోటో కడతారు. ఈయనున్న భవనం, ఈయన చూస్తున్న భవనంట పూర్తిగా బంగారంతో తాపడం చేయబడిన భవనం, స్వర్ణ ప్రాకారం. ఆకాశాన్ని అంటుతోంది, సూర్యుడు చంద్రుడు దానికి తగులుతున్నారు, సూర్యకాంతిలో మిస్స 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 వెలిగిపోతోంది అటువంటి భవనం. భవనం చుట్టూత పెద్ద కాంపౌండ్ వాల్ ప్రాకారం. ఆ ప్రాకారం లోపల అటు ఇటు హడావిడిగా తిరుగుతున్న దాస దాసీజనం పనివాళ్ళు. ఈ పనివాళ్ళందరికీ మధ్యలో స్విమ్మింగ్ పూల్సు, అందులో మళ్ళీ తామర పువ్వులు కలువ పువ్వులు ఓ తళ్ళ 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 వికసించి కనబడుతూ ఉన్నాయి. ఆ మధ్యలో అన్నదానం చేస్తున్న వాళ్ళు, అన్నం తింటున్నటువంటి వాళ్ళు, కబుర్లు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, లోపల మళ్ళీ ఉద్యానవనాలు. ఉద్యానవనాల్లో రకరకాల చెట్లు చెట్లకి వెళ్ళి తేనె పట్లు, ఆ తేనె పట్లతో పాటు పువ్వులు, పువ్వులతో పాటు పళ్ళు. ఆ మధ్యలో అటు ఇటు తిరుగుతున్నటువంటి మహానుభావులు. ఈ ఉద్యానవనంలో కిచకిత కోతలు కూస్తున్నటువంటి కోతులు. కోతులు ఎక్కడైనా ఉంటాయండి. దాంతోపాటుగా నెమళ్ళు నృత్యం చేస్తున్నాయి, అక్కడ చిలుకలు కూస్తున్నాయి, హంసలు అటు ఇటు క్రేంకారములు చేస్తూ నడయాడుతూ ఉన్నాయి, ఇంకా కోకిలలు కోతలు వినబడుతున్నాయి. అంటే ఒక రాజభవనం అది. అన్ని రకాల ఫెసిలిటీస్, రకరకాలైనటువంటి భోగాలు ఉన్నాయి. ఆ భవనం కనబడి ఏ మహానుభావుడి భవనమో ఇది. కృష్ణుడి దగ్గరికి వెళ్ళాక నాకేదో బుర్ర తిరిగినట్టుంది. ఏ ఇల్లు చూసినా కృష్ణుడి భవనంలో ఉందని బుర్ర కొక్కున్నాడు. కొంప తీసి నేను కుచేలపురం మా ఊరు బదులుగా వేరే ఇంటికి వచ్చేసినట్టున్నాను. ఏ మహారాజు ఇంటికి వచ్చాను, లోపలికి వెడితే తిడతాడో ఏమిటో ఏమిటో, ఇప్పుడు నేను ఏ ఊరు వెళ్ళాలో అనుకుంటూ అటు ఇటు దిక్కులు చూస్తున్నట్ట. ఊరు చూస్తే మన ఊరిలాగే ఉంది, కానీ ఇక్కడ గుడిసె బదులు ఏదో బిల్డింగ్ కనబడుతోందనగా లోపల నుంచి ఒక ఆవిడ మహాలక్ష్మిలాగా అలంకారం చేసుకుని, ఓరి బాబు రంభా ఊర్వశులను మించిపోయినటువంటి సౌందర్యంతో వచ్చింది ఆవిడ. వెనకాతల ఆడవాళ్ళు దాసదాసీ జనం ఉన్నారు, వాళ్ళు కూడా అలంకరించుకుని ఉన్నారు. ఈ స్త్రీలంతా వెంట వస్తూ ఉండగా బంగారపళ్ళెం తెచ్చింది ఆవిడ. ఆ బంగారపళ్ళెంలో హారతి పెట్టి వెలిగించి గైకో నా విహారతి గౌరీదేవి అని పాట పాడుతూ వీరికి మంగళహారతి ఇస్తూ ఉంటే, తప్పమ్మా తప్పు, పరపురుషుడికి అలా ఇవ్వకూడదనగా మీ మొహం నేనండి అంది ఆవిడ. ఈ మీ మొహం అని సరదాగా మాట్లాడేది మా ఆవిడ తప్ప ఎవరూ కాదు. ఈ గొంతు వింటే మీ మొహం అంటున్నది నా భార్యలో ఉంది, కానీ ఈ రూపం చూస్తే మహాలక్ష్మిలో ఉందనుకుంటూ ఉండగా అప్పుడు ఆవిడ దగ్గరకు వచ్చి ఇంకా నన్ను గుర్తు పట్టాలేదా అంది ఆవిడ. ఆవిడ నిజంగా వాళ్ళు ఆవిడే. అప్పుడు ఆయన తెల్లబోయి, ఈ రూపం ఏమిటంటే ఏమో తెలియదండి, నిన్న హఠాత్తుగా ఈ గుడిసె బదులు భవనం, ఈ దాసదాసీ జనాలు, లోపల ఖజానాలు, ఉద్యానవనాలు, స్విమ్మింగ్ పూల్స్, దాసదాసీ జనం అందరూ వచ్చి పడిపోయారు. ఏమిటో తెలియదు, అంతా మాయ అంది. ఇప్పుడు నాకు అర్థమైంది, మాయ కాదు, శ్రీకృష్ణుని అనుగ్రహం అది. అక్కడ నా దగ్గర గుప్పెడు అటుకులు తిన్నాడు, ఆ గుప్పెడు అటుకులకి బదులుగా ఇన్ని కోట్ల సంపద ఇచ్చాడు. పుచ్చుకునేది గుప్పెడు, ఇచ్చేది తప్పెడును. చూసుకున్నావా ఎంత అనుగ్రహం అది అని వెంటనే అర్థమైంది ఆయనకి. అందుకన్నమాట వెడతానంటే వెళ్ళిరా అన్నాడు తప్ప, దారి ఖర్చులు కావాలా, నీకేమన్నా ఆన్లైన్ అకౌంట్లో వెయ్యాలా, మళ్ళీ కబుర్లు ఏం లేవు. అసలు వెంటనే సంకల్ప మాత్రంతో సంపద ఇచ్చాడు అని గ్రహించి టక్కున ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా, పూజామందిరమునకు వెళ్ళాడు. ముందుగా అక్కడ కృష్ణుడి విగ్రహం ప్రతిష్ఠించాడు. ఆనాడు కుచేలుడు ప్రతిష్ఠించిన 5200 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన విగ్రహం ఇప్పుడు పోరుబందరులో ఉంది. ఆ గుడి మనం చూడవచ్చు. అద్భుతమైన ఆలయం అది. ఆలయం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. చిన్న గుడి, కానీ ఆ విగ్రహం చూస్తే శరీరం కరిగిపోతుంది. అది కుచేలుడే ప్రతిష్ఠించిన విగ్రహం అని ఇప్పటికి కూడా జనం చెబుతారు. అంటే గుడి అంటే మారిపోయింది అనుకోండి, ఆ ఇళ్ళవి ఏం లేవుగా. ఇప్పుడు బంగారపు ఇళ్ళు ఎవడో ఎత్తుకుపోతాడు, ఉంచుతాడా. కానీ అక్కడ ఒక చిన్న గుడి కట్టి నిత్యం సేవ చేస్తూ ఉంటాను. మళ్ళీ వెళ్ళాలనిపిస్తాను వాడు. అలాంటివి తలుచుకున్నప్పుడు అలా ఎన్నిసార్లు తిరిగినా తిరగాలనిపిస్తుంది. జీవితం సరిపోవట్లేదు మనకి, నిత్యం తిరుగుడైపోయింది. ఆ ఇంట్లో పూజామందిరంలో కృష్ణుడి విగ్రహం ప్రతిష్ఠించుకుని, కృష్ణ ఈ సంపదల వల్ల నాకు అహంకారం రాదు, నేను గర్వం చెందను, నాకు ఈ భోగాలు వద్దు అని కేవలం భోజనం వరకే సంపదలు వాడుతూ మిగతా సంపదని అన్నదానానికి, శ్రీకృష్ణ పరమాత్మ పూజకి వాడాడు. అప్పటి నుంచి అన్నదానానికి నారాయణ సేవ అని పేరు వచ్చిందనమాట. నారాయణుడి సేవ అంటే అన్నదానం అని పేరు పెట్టాడు ఆయన. అలా భగవంతుడి సేవిస్తూ యావజ్జీవితం గడిపి చిట్ట చివర శ్రీకృష్ణుడిలో తన భార్యా సమేతంగా కలిసిపోయాడు. ఎందుకంటే భార్యకు కూడా అవకాశం ఎందుకు వచ్చింది? అసలు గెంటింది ఆవిడే, కృష్ణుడి దగ్గరికి వెళ్ళని చెప్పింది ఆవిడే. అందువల్లే భార్యా సమేతముగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లోకానికి వెళ్ళాడు ఆయన. పరమ పవిత్రమైన కుచేలుని చరిత్ర ఇది. ఈ చరిత్రను అత్యంత భక్తి శ్రద్ధలతో చెప్పినవాడు, అంతఃశ్రద్ధతో విన్నవాడు, శ్రద్ధతో చెప్పించినవాడు, ఇందులో అనేక రకాలుగా సాయం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా కుచేలుడు పొందినంత ఆనందం సంపద పొంది శాశ్వత శ్రీ కైవల్యం పొంది తీరుతాడు అని శుకుడు చెప్పాడు. ఈ విధంగా మనం సప్తాహ దీక్షని ఇప్పటితో పూర్తి చేసుకుంటున్నాం. విడిచిపెట్టకుండా 7 రోజుల పాటు పాపం మీరంతా కూడా అన్ని ప్రాంతాలు విడిచిపెట్టి, ముఖ్యంగా సిగ్నల్స్ భగ్నమైపోయినా ఫోను లేకపోయినా ఆ బాధను కూడా దిగమరుగుకొని బ్రహ్మానందంతో పురాణం విన్నారు.